नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय
చదువుతుంది శ్రీమద్భాగవతం దశమస్కందం మూడో భాగం అధ్యాయం 57 శ్లోకం 5.
ఏవం భిన్నా మతిః తాభ్యం సత్రాజితం అసత్తమాం శయానం అవధీత్ లోభాద్ సహ పాపః క్షీణా జీవిత. ఏవం భిన్నమతితాభ్యం సత్రాజితమసత్తమాం సయానామవది లోభాత్ సపాపక్షీణ జీవిత.
ఏవం ఆ విధముగా, భిన్న ప్రభావితము కాగా, మతిహి బుద్ధి, తాభ్యం వారిరువురిచే, సత్రాజితం సత్రాజిత్తును, అసత్తమ పరమదుష్టుడు, సయానం నిద్రించునట్టి, అవధీత్ వధించెను, లోభాత్ లోభవశమున, సహ అతడు, పాపః పాపి, క్షీణ తరిగినవాడు, జీవిత ఆయువు. అర్థం చెప్పింది యేసు భక్తించిన ప్రభుపాది పరిశిష్యులు. భావము ఆ విధముగా వారి సలహాచే బుద్ధి ప్రభావితం కాగా పరమదుష్టుడు శతధ్వనుడు నిద్రించున్నట్టి సత్రాదితును కేవలము లోభవశమున వధించెను. ఈ ప్రకారము ఆ పాపి తన ఆయువును తగ్గించుకున్నాను. భాష్యము శతధ్వనుడు ప్రవృత్తిరీత్యా దుష్టబుద్ధి కలవాడు. సత్రాజితును మిగులు దేశించేవాడయ్యేండెను. అసత్తమ అనే పదము సూచించనని శీలా విశ్వాచక్రు ఠాకూర్ వారు పలికిరి. ఓం అజ్ఞాంతమందస్స జ్ఞానాంజంచలాగయ చక్షుమితమైన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుమదాయ కృష్ణపృష్టాయ బుద్ధే శ్రీమతే భక్తి వేదంత స్వామితి నామ్ని. నమస్తే సారస్వతి దేవి గౌరవాన్ని ప్రచారని నిరుశేషన్యవాది పాశ్చాత్యదేశారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైతకర ఆదర శ్రీవాసరి గౌరవభక్త బృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఈ యొక్క శ్లోకం ఎవరైతే పాపబుద్ధి కలిగి ఉంటారో వారి యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది అనే విషయం గురించి వివరిస్తుంది. ఇందులో ముఖ్య అంశం లోభత్వం కలిగి ఉండడం, స్వతహాగా దుష్టబుద్ధి కలిగి ఉండడం అనే విషయం నుంచి వ్యక్తం చేస్తుంది. సమాజంలో ప్రజల్లో ఎప్పుడైతే దైవ చింతన నిర్లక్ష్యమవుతుందో అప్పుడు సహజంగా అసుర ప్రవృత్తి వారికి లోబడతారు. ప్రస్తుత మన సమాజంలో అది చాలా ఎక్కువగా ఉంది. ఎవరు కూడా భగవంతుని చింతన చేయడం కానీ, భగవత్ కార్యాల కోసం సమయం పెట్టడం కానీ, లేదా దానిలో నిమగ్నం చేయడం కానీ వారు ఆసక్తి చూపించకపోవడం వల్ల వారిలో ఈ అసురకరమైన లక్ష్యాలు బాగా ప్రబలుతున్నాయి. దానివల్ల ఎన్నో రకాలైన అరాజకాలు చేయడానికి వాళ్ళు వెనకట్లేదు. దాన్ని సహజంగా చేస్తున్నారు. వారు దాని పట్ల అరాచకం అంటే వేరే వ్యక్తిని హింసించడం లేదా దండించడం లేదా ఇతరులకి హాని తలపెట్టడం అంది అది ఒక సాధారణ పనిగా అయింది. వారి యొక్క మనసు లేదంట హృదయం పూర్తి కటుగా తయారైంది. అందువల్ల ఈ సమాజంలో ఎన్నో రకాల ఒత్తిళ్ళు అల్లుళ్ళు చెల్లెగుతున్నాయి. అయితే దీనన్నిటి కారణం ఏంటంటే ఈ యొక్క ప్రజలందరూ కూడా ఈ ప్రపంచాన్ని నేను భోగించాలి, అనుభవించాలి, నేను మాత్రం కీర్తించబడాలనే తీవ్రమైన ఆరాటం. ఈ యొక్క సమాజంలో ఈ యొక్క పోలీస్ సర్వేలో తెలిసింది ఏంటంటే అత్యధిక శాతం హత్యలు లేదంటే మానభంగాలు లేదంటే దోపిడీలు కారణం ఏంటంటే సంపద, స్త్రీ, కీర్తి ఈ మూటి మీదే సంబంధించినాయం కాబట్టి వీటిని దాటగలిగిన వాడే ఆధ్యాత్మిక మార్గంలో అభివృద్ధి చెందగలుగుతారు అని చాలా ప్రబోధకులు ప్రశ్న చేస్తూ ఉన్నారు. ఆ యొక్క సర్వేలు తేలిందంటే అత్యధికమైన శాతం ఈ యొక్క హత్యలు కానీ లేదంటే దోపిడీలు కానీ జరగడం కారణం ఈ మూడేమని వాళ్ళు సర్వే చెప్పారు. మనం కూడా చూస్తూనే ఉంటాం, పేపర్లో కావచ్చు టీవీలో కావచ్చు, ఎక్కడ ఏ మూల ఎటువంటి అరాజకం లేదంటే దుష్కారం జరిగిందంటే దాని మూల కారణం మనం పరిశీలిస్తే అది డబ్బు వల్ల కావచ్చు, లేదా స్త్రీ వల్ల కావచ్చు, లేదా కీర్తి వల్ల కావచ్చు. ఈ మూడింటిలో దేనికో దానికి ఖచ్చితంగా సంబంధించి ఉంటుంది, సందేహం లేదు. ఎన్నో చూస్తూ ఉన్నాం, మనం చదువుతున్నాం వింటున్నాం ప్రత్యక్షంగా చూస్తున్నాం, కానీ మన మనలో ఈ హృదయంలో ఇది తప్పు అని మనకి అనిపించట్లేదు. అంటే విని చూసి చదివి మన హృదయం కూడా ఆ విధంగా కటుగా మారిపోయింది. అందులో ఇక సమాజంలో ఇటువంటి దుష్కారాలు పెరిగిపోవడం వల్ల మనిషిలో ఉండే ప్యూర్ గుడ్నెస్ అంటే సహజంగా మనందరూ సత్యాన స్వరూపం, ప్యూర్ కృష్ణ కాన్షియస్ పర్సన్, భగవంతుని యొక్క సత్యాన స్వరూపం అంటే పరిపూర్ణం అంటే శాస్త్రమైన జ్ఞానం కలిగిన వాళ్ళని, శాస్త్రంగా ఉండేవాళ్ళని, ఎప్పుడు ఆనందంగా ఉండేవాళ్ళని ఈ ప్యూర్ గుడ్నెస్ సంబంధించింది. కానీ ఆ ప్యూర్ గుడ్నెస్ నుంచి మనం ఇగ్నోరెన్స్కి వచ్చాం, అంటే పూర్తి అజ్ఞానం, దానిలో మనం పడిపోవడం వల్ల ఈ సమాజంతో ఈ ప్రవృత్తి రీత్యా జరిగే దుష్కరాలు మనకి ఏ విధంగా చలించట్లేదు. దాన్ని మనం సహజంగా తీసుకుంటాం, సరే ఎంతలే మామూలులే అని మనం వింటున్నాం చూస్తున్నాం, దానిలో అనుభవిస్తున్నాం కూడా, దానిలో మనకి మార్పు రావట్లేదు. అయితే ఈ లోభత్వం మనిషిని ఏ విధంగా తెలియజేస్తుందంటే వాడు సుఖపడ్డు ఇతరులను కూడా సుఖపడ్డాడు, అట్లా ఉంటుంది వాడి పరిస్థితి. నేను చాలా ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ క్లాసులో ఒక వైష్ణవుల దగ్గర విన్న అంశం ఏంటంటే లోభైన వాడు వాడి దగ్గర ఉన్న ధనాన్ని వాడు అనుభవించలేడు, ఆ ధనంతో ఇతరులతో కూడా సుఖం ఉన్నవాడు, వాళ్ళ దగ్గర తొందర కూడా తీసి లాగా లోభ పెట్టుకోవాలని చూసుకుంటాను. ఈ విధంగా వాళ్ళ తలకి టెండెన్సీ ఉంటుంది. దీనికి చిన్న ఉదాహరణ తీసుకున్నట్టయితే ఒక ధనవంతుడు ఈ లోభ స్వభావం కలిగి ఉండి పూర్తిగా ఎటువంటి అంటే దుష్కారం చేయడానికి వెనకాడకుండా ఎట్లా మారడందని ఒక చిన్న కథను మనం చర్చించినట్టయితే మనకి అవగతం అవుతుంది. ఆ ధనవంతుని దగ్గర అపారమైన ధనం ఉంది, కానీ ఒకరోజు కూడా 3 పూట్లు భోంచేయలేదు. ఆ వచ్చిన పూటలో కొంచెం మాత్రం భోంచేసి తన పిల్లలు కూడా పెట్టేవాడు కాదు, అంతకొట్టి కలగడపని చెప్పేవాడు. వీడు బాధపడలేక ఆ భార్య వీడిని వదిలేసి పుట్టిండిపోయింది. ఇక కొడుకు ఎక్కడికి వెళ్తాడు, చిన్న వయసు నుంచి చదువుతూ విద్యాభ్యాసం సాగిస్తూ ఉన్నాడు. అయితే ఆ విద్యాభ్యాసం కూడా వీడికి మంచి స్కూల్ లేకుండా ఏదో సాధారణ స్కూల్లో వేసి ఆ చదువుకో అని చెప్పి కాలం గడిపిస్తున్నాడు. కానీ ఈ కుర్రవాడు మంచి తెలివైన వాడు కావడం వల్ల ఆ యొక్క చదువు చిన్న సాధారణ స్కూల్ పాఠశాల ఏమిటి కూడా తన యొక్క తెలివితేటల ద్వారా ఆ యొక్క చదువుల్లో మంచి ఉత్తీర్ణత సాధించి అభివృద్ధి సాధిస్తూ ఉన్నతమైన చదువు సాధించాడు. స్వతహాగా తీసుకుంటూ పిత్త వయసు వచ్చిన తర్వాత తండ్రికి ఎన్నోసార్లు చెప్పి చూశాడు, చిన్నతనంలోని తండ్రికి ఎదురు చెప్పలేకపోయాడు. కానీ పిత్త వయసు వచ్చిన తర్వాత సాధారణ చెప్తాడు, నేను నువ్వు చేస్తుంది తప్పు అని. కానీ తండ్రి ఆ కురవాడు మాట పడించుకోలేదు, నూనె చెప్పేది పోరా అని. ఈ విధంగా ఆ కురవాడిని కూడా హింసించి మొదలుపెట్టాడు. ఇక ఆ కురవాడు ఇంకా ఎందుకు ఇక ఈ తండ్రి మారడంగా అని ఆ తండ్రిని వదిలిపెట్టేసి ఆయన విదేశాలకు వెళ్ళిపోయి ఒక కొత్త ఉద్యోగంగా వ్యాపారం చేయడం కోసం వెళ్ళిపోయాడు. ఆ విధంగా కొంతకాలం వెళ్ళిన తర్వాత ఎవరు పోయినా నా సంబంధం లేదు, నేను మట్టుకుంటాను అనే భావంతో ఆ ధనవంతుడు ఆ ఇంట్లో పెద్ద బంగ్లా ఉంది, అనంతమైన సంపద ఉంది, ఎన్నో వసతులు ఉన్నాయి, కానీ ఇంట్లో పని వాళ్ళకి కానీ అక్కడ తను కానీ ఏం పెట్టకుండా దాన్నే చూసుకుంటూ అంతంత ఇంట్లో అలా కాలం గడిపిస్తూ ఉన్నాడు. ఆ కురవాడు అలా పాశ్చాత్య దేశాలకు అంటే విదేశాలకు వెళ్ళిన తర్వాత ఒక మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. తర్వాత అక్కడ వివాహం చేసుకున్నాడు. తర్వాత ఆ వివాహం ద్వారా తన సంతానం అంటూ ఆ విధంగా కాలక్షేపం చేస్తున్నాడు. ఈ యొక్క ధనవంతుడు కాలక్రమేణా ఎవరికైనా ముసలితనం తప్పదు, ధనవంతుడు కావచ్చు, పేదవాడు కావచ్చు, తెలివైనవాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరూ ఓల్డ్ ఏజ్ తీసుకోవచ్చండి. మరి ఓల్డ్ ఏజ్ తీసుకున్న తర్వాత మనకున్న శక్తి పూర్తిగా క్షీణించిపోతుంది, తెలివితేటలు పూర్తిగా తరిగిపోతాయి, తర్వాత మనం ఏం చేస్తున్నాం అని అన్ని కూడా అంత అస్తవ్యస్తం ఉంటుంది. అప్పుడు తను ఒక ఆశ్రయం తీసుకుందాం అనుకున్నాడు. ఎవరైనా ఒక వ్యక్తిని తోడుగా తీసుకుంటూ కాలం గడుపుదాం అనుకున్నాడు. ఎవరు చేద్దాం, ఎవరు తీసుకుందామా, ఎవరు తీసుకుందామా అని ఆలోచిస్తుంటే తన దగ్గర ఉన్న పని వాళ్ళందరికీ తన దగ్గర ఉన్న డబ్బు గురించి అవగాహన ఉంది కాబట్టి వీళ్ళని ఆశగా తీసుకుంటే నన్ను వీళ్ళు నన్ను ముట్టపెట్టేయచ్చు. అందువల్ల ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే తీసుకుంటే వాళ్ళని మనం జాగ్రత్త తీసుకుని వాళ్ళని నా ధనం నేను కాపాడుకోవచ్చు కదా అనుకున్నాడు. అట్లా కుర్రవాడు అట్లా అతను అన్వేషిస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా అతని దగ్గరకు ఒక 10 సంవత్సరాల కుర్రవాడు వచ్చాడు. ఆ కుర్రవాడు వచ్చి, నేను మీ దగ్గర పనిచేయాలనుకుంటున్నాను, నాకు స్వతహాగా ఇంటూ అటు ఆస్తి అంటే ఏం లేదు, ఏదో మీరు ఇచ్చిన కొద్దిపాటి భోజనం పెడితే మీ ఇంట్లో నేను కాలం గడిపేస్తాను చెప్పి. ఓకే, ఇటువంటి అవకాశం కోసం ఆ ధనవంతుడు ఎదురు చూస్తున్నాడు కాబట్టి ఆ యొక్క ధనవంతుడు ఆ కుర్రవాడికి ఆశ్రయం ఇచ్చాడు. ప్రతిరోజు తన ఇంకా ఇంటి పనులు చూసుకుంటూ ఉన్నాడు, ఆ కుర్రవాడికి కంత పెడుతూ ఉన్నాడు. ఇలా కాలం గడుస్తుంది. ఈ ధనవంతుడికి ఈ ధనం అంతా ఎక్కడో ప్రొడక్ట్ చేయాలని ఆశ కలిగింది. ఎట్లా అని అతడు ఏం చేశాడంటే ఆ ఇంటి భవంతికి దూరంగా ఉన్న పెద్ద కొండ మీద ఒక లైక్ సొరంగంలాగా తవ్వాడు అన్నమాట. తవ్వించి చాలా లోతుగా తవ్వించిన తర్వాత దానిలో తను సంపాదించిన బంగారాన్ని, వజ్రాలు, వైద్యులు, నగలు అన్ని కూడా తీసుకెళ్ళాడు పెట్టాడు అన్నమాట. మొత్తం దాచిపెడతా ఉన్నాడు ప్రతిరోజు. ఎందుకంటే వృద్ధం అయిపోతుంది, తను కాపాడుకోలేడు, అందుకే అది ప్రొటెక్ట్ చేస్తున్నట్టు బాగుంటుంది అనే ఉద్దేశంతో దాన్ని దాచిపెడుతూ ఉన్నాడు. అయితే తను ప్రతిరోజు వెళ్ళేది, ఆ యొక్క సొరంగంలోకి వెళ్ళేది, చూసేది, వచ్చేసేది, ఇట్లా కాలం గడుపుతున్నాడు. కొద్ది రోజులు గడిచిన తర్వాత తనతో పాటు ఉన్న కుర్రవాడిని కూడా తీసుకెళ్లాడు. తీసుకెళ్లి వాళ్ళు చూడరా, ఇక్కడ ఉన్న సామాన్ అంతా చూడు, దాన్ని జాగ్రత్త చూసుకుంటూ ఉండాలి, ఇది మన పని, ఇది ఎంత మందే అని చెప్పాడు. అయితే ఆ కుర్రవాడు చిన్నప్పటి నుంచి పిల్లవాడు కాబట్టి అతను పెద్ద వయసు, ఈయన చిన్నవాడు కాబట్టి ఆ ధనవంతుని తాత అని పిలిచేవాడు. ఈ కుర్రవాడు గారు ఆ కుర్రవాడిని కూడా అతను పనివాడు చూసినప్పుడు కూడా తన మనవాడు లెక్కలు అనుకునేవాడు, కానీ మనవాడు కాదు, ఆ విధంగా ఉంటేవాడు. అయితే ఒకరోజు ఈ యొక్క ధనవంతుడికి లోపత్వం మరింత పెరిగిపోయి, ఈ ధనాన్ని నేను అక్కడ దాచిపెడుతున్నాను కదా, దాన్ని ఎవరైనా చూసుకున్నారు కావాలి కదా, ఎట్లా, నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, ఆ ధనం ఎవరైనా తీసుకుపోతే అని అతనికి ఈ లోపత్వం పెరిగిపోయింది మరింతగా. అతనిలో ఒక క్రూరమైన ఆలోచన వచ్చింది. వెంటనే తన దగ్గర పనిచేసే కుర్రవాణ్ణి తీసుకుని ఆ యొక్క సొరంగంలోకి వెళ్లి ఆ కుర్రవాణ్ణి అక్కడ లోపల ఉండమని చెప్పి తను బయటకు వచ్చి ఆ యొక్క సొరంగానికి మూత కప్పేశాడు. కొద్దిగా లోపల నుంచి ఆ కుర్రవాడు, తాత తాత నేను వస్తాను, నేను వస్తాను పిలు అంటే, లేదు రాని ఒకటిండు నేను మళ్ళీ వస్తాను చెప్పి అతను ఆ యొక్క సొరంగం నుంచి బయటకు రానివ్వకుండా పూర్తిగా గుహ పెద్ద బండరాతో కప్పబడేశాడు. ఇంకేమన్నా ఆస్తి అంతా కుర్రవాడు చూసుకుంటూ ఉంటాడు అని వచ్చేశాడు. మన యొక్క పూర్వీకులు కూడా ఒక మంచి అవగాహన ఉంటుంది. ఈ రాజులు కానీ లేదంటే గొప్ప గొప్ప ధనవంతులు వారి ధనాన్ని భూగృహాల్లో దాచిపెట్టి ఎవరో కొంత వ్యక్తుల్ని అందులో పెట్టి మూసేస్తారు. ఆ వాళ్ళు దాని లోపల చనిపోయి ఈ పిచ్చాచాల రూపల ఆ యొక్క ధనాన్ని ఎవరు ముట్టుకోరనివ్వకుండా కాపలకాయడం ఉంది మనం చూస్తుంటాం సరేగా. అట్లా పేరవుతాడని ఈ యొక్క ధనవంతుడు ఆలోచన చేశాడు. తను వచ్చేశాడు బయటికి. ఈ విధంగా తను కాలం కలుగుతున్నాడు. ఒక 2-3 నెలలు గడిచిన తర్వాత ఈ యొక్క ధనవంతుడి దగ్గరికి ఆ కుమారుడు తిరిగి వచ్చాడు. పాశ్చాత్య దేశాల కుమారుడు. కుర్రవాడు మంచి అంత హుదాగా అంత అద్భుతంగా ఉన్నాడు. చూసిన తర్వాత ఏరా ఇట్లా వచ్చాడు, ఏం లేదు మా అబ్బాయి ఒక 1 సంవత్సరం క్రితం ఇండియా వచ్చేశాడు, నీ ఇంటి అడ్రస్ తీసుకున్నాడు, మేబీ నీ దగ్గరికి వచ్చాడేమన్నా సందేహం అన్నాడు. నా ఏడాదికి ఎవరో ఒక అబ్బాయి రావాలి అన్నాడు. ఏం లేదు వచ్చున్నాడు, నీ అడ్రస్ సంవత్సరం తీసుకున్నాడు, ఎట్లా ఉంటాడని. అప్పుడు కుమారు తన జోబు నుంచి ఫోటో తీసి చూపించాడు. ఫోటో ఎప్పుడైతే ఆ కుర్రవాడు ఫోటో చూశాడో ఈ ధనవంతుడికి టక్కని మైండ్ స్తంభించిపోయింది. ఇంతకాలం తన భవంతిలో పనిచేసే ఆ కుర్రవాడు ఆకున్నాడు వాడే, అంటే సొంతగా మనవడు. అప్పుడు అతనికి పిచ్చి పెట్టినట్టయింది. అరే నా సొంత మనవుడిని తీసుకెళ్లి ఆ సొరంగం దాచిపెట్టానా అని ఒక్కసారి అతడు గట్టిగా అలసి తన సొంత కుర్రవాడి పైన అలసి పరుగు పరుగున ఆ సొరంగం దగ్గరికి వెళ్ళి తలుచుస్తూనే ఏం లేదు, కంప్లీట్ పూర్తిగా ఆ భూగృహంలోని సమాధి అయిపోయాడు. ఇక ఆ ధనవంతుడు పిచ్చి పెట్టినట్టు ఈ యొక్క నగర వీధుల్లో తిరుగుతూ ఫలానా కుర్రవాణ్ణి చూశారా, ఫలానా కుర్రవాణ్ చూశాడా, ఫలానా కుర్రవాణ్ చూశారా అనుకుంటూ పరుగు పరుగున వెళ్తూ ప్రతి ఒక్కరిని కూడా అడుగుతున్నాడు. ఈ విధంగా ఆ ధనాన్ని కూడబెట్టుకోవాలి, లేదా దాన్ని కాపాడుకోవాలి, నేను పెంపొందించుకోవాలి, లాభాన్ని పొందాలనే భావంతో వ్యక్తులు వారు ఎటువంటి క్రూరకృత్యాలు చేయడానికి కూడా వెనకట్లేదు. ఈ కథలో మనం దాన్ని అవగాహన చేసుకోవచ్చు. సమాజంలో కూడా మనం చూస్తున్నాం ఎంత ఎన్నెన్న సందర్భాలలో. లాస్ట్ ఒక 1.5 ఇయర్ బ్యాక్, 2 ఇయర్స్ బ్యాక్ విజయవాడలోని ధనం అనే విషయంలోనే ఆస్తి వాటాల్లోనే తేడాలు వచ్చి ఒక అమ్మాయి పేరున చాలా ధనం ఉంది. మరి ఆ అమ్మాయి కానీ ఉన్నట్టయితే ఆ ధనం మాకు రాదు, కానీ ఆ అమ్మాయిని తీసుకెళ్లి మరుగుతున్న ఐరన్ లావాలో వేసి చంపేశారు. పేపర్లో పెద్ద వార్త అయింది. ఇట్లా ఆ ధనాన్ని కోగొట్టు కోసం ఏం పని చేస్తున్నారు కూడా ఆలోచించట్లేదు. అంతగా వాళ్ళు దుర్భరమైన కార్యాలు దుష్కారాలు చేస్తూ ఉన్నారు. అందులో ఈ స్త్రీ అది సంపద లేదా కీర్తి అనేవి మనిషిని దాన్ని బట్టి మనం ఆసక్తి చూపించినట్టయితే మనిషిని ఎటువంటి దుష్కారం చేయడానికి కూడా వెనుకనేవు అని తెలుస్తుంది. దీనికే భగవద్గీత 16:13-15 శ్లోకాల్లో భావంలోని శిల్పరూపాలు వివరిస్తూ ఉన్నారు. ఇటువంటి అసలుపతికైన వ్యక్తులు ఈ సంపదను నేను పెంపొందించుకుంటాను, దీని ద్వారా భవిష్యత్తులో నేను మంచి లాభాన్ని సాధిస్తాను, ఈ జగత్తంతా అనుభవిస్తాను, వాళ్ళు ఈ విధంగా కలగంటూ ఈ ప్రపంచమైన ఈ దుష్కారాలు అనేవి చేస్తూ ఉంటారని ప్రభుపదర్ భాష వివరిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ అసత్తమ అనే విషయం ఇక్కడ విశ్వనాథ చక్రవర్తి వారు వివరిస్తున్నారు. అసత్తమ అంటే ప్రవృత్తి రీత్యా పరమ దుర్మార్గుడు, దుష్టుడు. మనందరికీ ఒకరికి ఒక రకమైన స్వభావం ఉంటుంది, నేచర్. ఆ స్వభావానికి అనుగుణంగా ప్రతి వ్యక్తి నడుచుకుంటూ ఉంటాడు. అయితే అసత్తమ అంటే సహజంగా దుష్టుడు. అటువంటి దుష్స్వభావం కలిగిన వ్యక్తి యొక్క ఈ శత్రుధ్వనుడు. శత్రుధ్వనుడు ప్రవృత్తి రీత్యా దుష్టబుద్ధి కలవాడు. సత్తాజిత్తు పట్ల మిగులు ద్వేషితుడై ఉన్నాడు. ఎందుకు సత్తాజిత్తు పట్ల ఈ యొక్క శత్రుధ్వనుడు ద్వేషం కలిగి ఉన్నాడంటే ఆయన దగ్గర సమంతకముని ఉంది. ఈ సమంతకముని రోజుకి ఎంతో బంగారాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది అది ఎవరి దగ్గర ఉంటుందో అతని కీర్తి, వైభవము, సంపద ఈ యొక్క లోకాలన్నింటిలో కూడా ఎంతో పేరు గాంచుతుంది. ఇది నా దగ్గర లేదు. మనందరిలో కూడా ఈ స్వభావం ఉంది. నాకు మనకన్నా ఒక వ్యక్తి గొప్ప నైపుణ్యాన్ని కలిగి ఉన్నాడనుకో, వాడి ఆ నైపుణ్యాన్ని మనం ఎట్లయినా కింద నొక్కేయాలి, నేను మాత్రం పైకి రావాలి. దానికోసం మనం ఎన్నెన్నో కృతజ్ఞతలు కనుతూ ఉంటాం వాడిని కిందకు లాగడం కోసం. దీనికి కనసడుగానే దీని ముందు శ్లోకంలోని భాషను వివరిస్తుంది. సత్రాజిత్ సోదరుడైన ప్రసేనుడు ఘోరంగా వధించబడినందున తన సోదరుని అనుసరించుట అన్నదాని అంశము సుస్పష్టము, అనగా ఇది హత్యాకృతంతము అని ముందు భాషలోనే వివరించబడింది. అంటే ఈ శతధ్వనుడు ఈ యొక్క ప్రసేనుడు ఈ యొక్క సింహం ద్వారా చనిపోయాడు, సేమ్ సమంతకం వల్ల ఇదేమని సతాధ్యతరుంది. మరి తన తమ్ముడు చనిపోతే మరి వీడిని ఉండాలి, వీడు కూడా వెళ్ళిపోతే ఆ మణి నాదే కదా అనే భావన కలిగి ఉన్నాడు ఈ యొక్క శతధ్వనుడు. దాని ఆ స్వభావాన్ని ఆశ్రగా తీసుకుని ఈ యొక్క అక్రూరుడు తర్వాత ఈ కృతవర్మ ఇద్దరు కూడా కలిసి పురుగొలిపారు. చూసావా ఆ సంబంధకమని సత్యత ఉంది, నువ్వు కానీ తీసుకున్నట్టయితే ఎంతో లాభాన్ని పొందుతావు, ఇదే మంచి అవకాశం. ఇప్పుడు కృష్ణుడు లేడు, కృష్ణుడు హస్తనాపురం వెళ్ళాడు, ఇదే మంచి అవకాశం, తీసుకోవద్దని అని ప్రేరణ కలిగించారు. స్వతహాగా దుష్టబుద్ధి కలిగి ఉన్నాడు. దాంతోపాటు ఎవరైనా పక్కన కొద్దిగా కీ ఇచ్చారనుకో ఇంకేమవుతుంది, పద అని చేద్దామంటారు. ఆ విధంగా వెళ్ళి నిద్రిస్తున్న శత్రుజిత్ని చంపి అతని దగ్గర ఉన్న మణిని తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే ఈ దుష్టబుద్ధి కలిగిన ఆ యొక్క శతధ్వనుడు ఆ యొక్క ఈ యొక్క సంబంధకమని తీసుకుని తను మాత్రం లాభం పొందాలి అనుకున్నాడు. కానీ దాన్ని పరోక్షంగా దాన్ని సాధించేసుకున్న ఆలోచన ఈ యొక్క ఈ అక్రూరుడికి కృతవర్మ కూడా ఉంది. కానీ వీళ్ళని ఈ యొక్క శతధ్వనుడిని ఒక పావుగా వాడుకున్నారు, అంటే దాని యొక్క పరికరంగా వాడుకున్నారు. అందులో ఈ యొక్క ఎప్పుడైతే సత్యజిత్ చంపేశాడో ఈ విషయం సత్యభామకి తెలిసింది. సత్యభామ తన యొక్క తండ్రి యొక్క దేహాన్ని సురక్షితం చేసి కృష్ణునికి ఈ యొక్క సమాచారాన్ని అందించడం కోసం వెళ్ళింది. అయితే మనందరికీ అనిపించవచ్చు దేవదేవుడు శ్రీకృష్ణుడు ప్రత్యక్షంగా ఉన్నప్పుడు మరి ఇటువంటి దుష్కారాలు ఎట్లా జరుగుతాయి, భగవంతుని ఆదిత్యంలోని జరుగుతాయా అని మన సందేహం అడగవచ్చు. భగవంతుకి ఈ విషయం ముందే తెలుసు ఇది జరుగుతుందని. కానీ తను ఏమీ తెలియనట్టుగా హస్తనాపురంలో పాండవులందరూ లక్కింట్లో దహనంలో చనిపోయారు అనే వార్త అబద్ధం. కానీ తన బలరాముడితో ఇద్దరితో కలిసి ఏమీ తెలియనట్టుగా హస్తనాపురం వెళ్ళాడు. ఇక్కడ సత్యజిత్ మరణం జరగాలి కాబట్టి అందరూ అక్కడికి వెళ్ళాడు. తిరిగి మళ్ళీ వచ్చి శతదిన సంవత్సరం కోసం పొందబడ్డాడు. శతదిన ఎప్పుడైతే శ్రీకృష్ణుడు నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తానని తెలిసిందో వెంటనే ఆ మణిని తీసుకొచ్చి అక్రూరు చేతిలో పెట్టేశారు. పెట్టేశాను అక్కడ తాడిపోయాడు. అక్కుడికి అదే కావాలి, అక్కుడికి కృతజ్ఞతకి అదే కావాలి. వాళ్ళ ప్రయత్నం లేకుండా వాళ్ళ దగ్గరికి ఆ మరణం చేయాలి. అందుకోసం వాళ్ళ ప్రయత్నం లేకుండా వాళ్ళ మన దగ్గరకు వచ్చేసింది. శత్రుద్రుడు అక్కడి నుంచి తప్పించి పారిపోయాడు. తర్వాత కృష్ణుడు ఆయన్ని సుదర్శించకుండా చంపడం, తర్వాత ఈ యొక్క కృతవర్మ, తర్వాత ఈ యొక్క అక్రుడు ఇద్దరు కలిసి ఆ మణి తీసుకుని అక్కడి నుంచి పారిపోతారు. అయితే ఈ సన్నివేశాల్లోని మనకి తెలుస్తుంది ఏంటంటే, ఈ యొక్క సంపద పట్ల విపరీతమైన ప్రలోభం కలిగి ఉండి వ్యక్తులు ఇటువంటి పాపకార్యం చేయడానికి కూడా వెనకాడకుండా ఉంటారు అని మనకు తెలుస్తుంది. మరి ఈ ముందు భాషలోని అక్రూరుడు కృతవర్ములు ఇరుడు కూడా భగవాను విశుద్ధ భక్తులని సుప్రసిద్ధం కనుక వారికి ఇటువంటి అసాధారణ వ్యవహారం ఎట్లా వచ్చింది అని మన సందేహం వస్తుంది. చూస్తే వాళ్ళు అక్రూరుడు చాలా గొప్ప భక్తుడు భగవంతుడు, మరి అదేవిధంగా కృతవర్మ కూడా మంచి వ్యక్తే, అతడు కూడా భక్తుడే, కానీ మరి వారిద్దరికి ఎందుకు ఇటువంటి దుష్కారం చేయాలనే తలంపు వచ్చిందంటే, అక్రూరుడు బృందావనవాసులకి అపరాధం తలపెట్టాడు, గోపవాసులకి గోపికలకి అపరాధం తలపెట్టి అతడు అటువంటి దుస్వభావాన్ని కలిగి పొందాడు. మరి కృతవర్మ ఎటువంటి అతడు దుస్థాన్ని ఎట్లా పొందాడంటే, కంసుని యొక్క సాంగత్యం. ఎందుకోసం అంటే, కృతవర్మ కంసుడు ఇరువురు కూడా భోజవంశీయులు అయినందువల్ల కృతవర్మ అతనితో సాంగత్యం చేసిన వాడే, అటువంటి అవాంఛిత సాంగత్యాన్ని పొందడం వల్ల అతని యొక్క మనసులో దుష్స్వభావాన్ని పెరిగింది. అందరూ ఈ సన్నివేశంలో మనం తెలుసుకోవాల్సిన ఏంటంటే, ఎవరికైనా మనం అపరాధం తలపట్టినట్టయితే మనలో ఉండే సహజంగా ఉండే మంచి లక్షణాలు పూర్తిగా తరిగిపోయి దుష్ట లక్షణాలు పెరుగుతుంటాయి. కృతవర్మ సాంగత్యం వల్ల పాడైపోయాడు. అందులో మనం సాంగత్యం ఎటువంటి వ్యక్తులు మనం తీసుకుంటామో అటువంటి సాంగత్యం వల్ల మనం మన యొక్క సహజంగా ఉండే లక్షణాలు మనం పూర్తి కోల్పోయి మనలో ఉండే దుష్లక్షణాలు మనపై అభివృద్ధి చెందుతాయి. ఇందుకు బృందావనవాసులకి ఈ యొక్క అక్రూరుడు ఎట్లా మనకి అవరణ తలపెట్టడంది ముందు తరగతిలో చాలా మంది వైష్ణవుల నుంచి మనం తెలుసుకున్నాం. కృష్ణ బలరాముని ఇద్దరు కూడా ఈ యొక్క మధుర తీసుకొచ్చినప్పుడు వారెవరికి బృందావనవాసులు ఎవరికి గోపులకి ఎటువంటి ఓదార్పును ఇవ్వకుండా ఈ యొక్క అక్రూరుడు కృష్ణ బలరాముని తీసుకొచ్చేశాడు. వాళ్ళందరూ పూర్తిగా అసత్వం చెందారు. అరే మాతో ఉండే శ్రీకృష్ణుని మమ్మల్ని దుంచి దూరం చేస్తున్నాడే అని వాళ్ళందరికీ పూర్తిగా అసత్వం పడ్డారు, డిశ్చార్జ్ అయ్యారు. అందువల్ల వాళ్ళకి అపరాధం తలపెట్టకండి, వాళ్ళందరూ పవిత్ర భక్తులు భగవంతుడికి. ఆ పవిత్ర భక్తులకు అపరాధం తలపెట్టాడు కాబట్టి అక్రూరునికి ఇటువంటి దుస్వభావం వచ్చింది. మరి అదేవిధంగా ఈ కృతవర్మ కంసుని యొక్క సాంగత్యంలో ఉన్నాడు కాబట్టి కంసుడు సదాగా దుష్టుడు. దుష్టుని సాంగత్యంలో మనం ఉండడం వల్ల మనలో కూడా దుష్ట నష్టాలు పెరుగుతాయి. అప్పుడు ఈ యొక్క దుష్కారాలు చేయడానికి మనం వెనుకాడం. అయితే ఎప్పుడైతే మనం అపరాధం భక్తుల పట్ల లేదా వైష్ణవ పట్ల చేస్తామో అప్పుడు మనలో సేవ చేయాలన్న ఉత్సాహం పూర్తిగా తగ్గిపోతుంది, కంప్లీట్ డౌన్ అయిపోతుంది. ఆ సేవ ఎప్పుడైతే తగ్గిపోతుందో నెక్స్ట్ పోయే ఏంటంటే నామం పట్ల ఆసక్తి, భగవన్ నామం చేయాలనే ఆసక్తి మనకు తగ్గిపోతుంది. అప్పుడు జపం చేయకుండా మనం 16 రోజులు మనకు నియమించబడినవి అంటే ప్రభుపాదారు కనీసం 16 చెప్పారు. ఆ 16 రోజులు కాకుండా మనం 10, 12, 8, 4, 2, 1, 0, 0 అంటే ఇది గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. నామచింతామణిలోని ఆ గ్రంథంలోని సజ్జాన మహారాజు ఏం చెప్తున్నారంటే, భక్తుడు ఎప్పుడు కూడా ఒకేసారి ఫాల్టర్ కాడు అంటే దిగజారిపోడు, క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటాడు. అందువల్ల మనం జాగ్రత్త చూసుకోవాలి, ఎటువంటి వైష్ణవులు కానీ భక్తులు కానీ అపరాధం చేయకుండా అని చెప్తా ఉన్నారు. ఈ విషయాన్ని అపరాధం చేయడం వల్ల నామంపై ఆసక్తి తగ్గిపోతుంది, సేవపై ఉత్సాహం తగ్గిపోతున్న విషయాన్ని భక్తి సిద్ధాంత మహారాజు తన యొక్క గ్రంథాల్లోనే ఉపదేశం చేస్తూ ఉన్నారు. మళ్ళా ఎవరైతే వైష్ణవులకు అపరాధం చేస్తాడో అటువంటి వ్యక్తి కృష్ణుని కృప పొందుతాడు కానీ, అంటే కృష్ణ కృప ద్వారా భక్తి సేవలో ఉంటాడు కానీ కృష్ణ ప్రేమ రాదు. ఈ విషయాన్ని బృందావనదాస్ ఠాకూరు చేతన్ చేతంత మధ్యలేల 22:8 ఆ శ్లోకంలోని వివరిస్తున్నాడు. ఎందుకోసం అంటే, సాధారణ జీవుల్లో భగవంతుడు పరమాత్మ రూపంలో ఉంటాడు కానీ వైష్ణవుల హృదయంలోని భగవంతుడు శ్యామసుత రూపంలో ప్రత్యక్షంగా ఉంటాడు. అందువల్ల ఆ వైష్ణవులు కానీ భక్తులు కానీ మనం అపరాధం చేసినట్టయితే నేరుగా భగవంతుడికి అపరాధం చేస్తాం. అందువల్ల భగవంతుడు తన నిందించినా లేదా కష్టపెట్టినా అంతగా పట్టించుకోడు. కానీ తన భక్తులకి లేదా వైష్ణులకి ఎప్పుడైతే నిందన లేదా ఖండన హింస చేస్తే అతడు భరించలేదు. దాని ప్రత్యక్షం మనం ఎన్నో ఉదాహరణ శాస్త్రాల్లో ఉన్నాయి. ప్రహ్లాద పరమ పవిత్ర భక్తుడు, ప్రహ్లాదుడికి కష్టం కలిగిన ద్వారా హిరణ్యకశిపుడు ఏమయ్యాడు, ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ అంశం ఏంటంటే ఎట్టు బస్సులో కూడా మనం వైష్ణవులు కానీ లేదా భక్తులు కానీ పొరపాటును కూడా మనం వారి పట్ల అపరాధం పెద్ద చేయకూడదు. కొన్ని కొన్ని సమయాల్లో మనం తెలుసు జరిగింది, కానీ వెంటనే వెళ్ళి వారి దగ్గరికి మనం క్షమాపణ తల్లి తీసుకుని సాష్ట నమస్కారం చేసి వారికి తిరిగి మనం సేవ అందించి వారు మనల్ని తీసుకున్న ద్వారా మన నుంచి మన అపరాధం తొలగించుకోవచ్చు. ఇదే విషయాన్ని కృష్ణ కూడా చెప్తా ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో ఏ భక్తుడైనా ఒక భక్తుడి పట్ల అవరణం చేసినట్టయితే అతన్ని సంతృప్తిపరిచి అతని నుంచి క్షమాపణ తీసుకున్నట్టయితే అతని అపరాధం నుంచి అతను బయటపడగలుగుతాడు అనే విషయాన్ని శ్రీకృష్ణుడు ఉద్ధవ నీతి అనే దానిలోని వివరిస్తూ ఉన్నాడు. మరి నెక్స్ట్ సాంగత్యం అనేది కూడా మనిషిని ఏ విధంగా మార్చేస్తుంది అనే విషయం చూసినట్టయితే మనకి సమాజంలో ఒక సామెత ఉంది, 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారని. కరెక్టే, ఎటువంటి వ్యక్తులతో మనం సాంగత్యం చేస్తామో అటువంటి లక్షణాలు మనకు వస్తాయి, అప్పుడే మనం ఆ విధంగా కనిపిస్తాం. ఉదాహరణకి పెద్ద గంజాయి వనం ఉందనుకో, గంజాయి వనంలో ఒక తులసి మొక్క ఉన్నట్టయితే ప్రజలందరికీ తులసి మొక్క కనబడదు, మొత్తం గంజాయి వనమే కనిపిస్తుంది. అదేవిధంగా పెద్ద తులసి వనం ఉంది, దానిలో ఒక గంజాయి చెట్టు ఉంది, కానీ ఎవరికి గంజాయి చెట్టు కనబడదు, కేవలం తులసివనే కనిపిస్తుంది. సిమిలర్లీ దుష్టాంగత్యం కలిగిన వ్యక్తుల మధ్య మంచి పవిత్రమైన వ్యక్తి కనిపించినట్టయితే అతను కూడా చెడ్డవాడు అంటారు, కానీ అతను ఒక్కడు మంచివాడని ఎవరు చెప్పరు. అదేవిధంగా మంచి వ్యక్తుల సాంగత్యంలో ఒక చెడ్డ వ్యక్తి ఉన్నట్టయితే అతను మంచివాడు అంటారు, కానీ చెడ్డవాడిని ఎవరు అనరు. ఇది మనం ప్రాక్టికల్గా చూడొచ్చు మన సభ్య సమాజంలో. అందులో మనం చూసుకోవాలి మనం ఎటువంటి వ్యక్తుల సాంగత్యం చేస్తున్నాం, ఆ సాంగత్యం వల్ల మనం భక్తి సేవకు లాభం ఉందా లేదా, మన అభివృద్ధి చెందుతున్నామా లేదా, ఇవన్నీ కూడా మనం ఎప్పుడు గమనించుకుంటూ ఉండాలి. ఆ విధంగా గమనించుకుంటూ ఉన్నప్పుడే మనం మన యొక్క అభివృద్ధి ఈ యొక్క భక్తి మార్గంలో అభివృద్ధి సాధించగలం. లేదంటే ఈ యొక్క దుస్సాంగత్యం తీసుకోవడం ద్వారా మనం తరిగిపోతాం. లేక ఇదే కృతవర్మ కంసుని సాంగత్యం తీసుకుని ఈ దుస్సాంగత్యం దుస్వభావం కలిగి ఉండి ఈ యొక్క సత్రజీతం వధించాడు. ఆ విధంగా గొప్ప పాపాన్ని పొందాడు. అదే ముందు మనం ఈ దీని ముందు తరగతిలో తీసుకున్నట్టయితే అధ్యాయంలో తీసుకున్నట్టయితే రుక్మి జరాసంధ సాంగత్యం ద్వారా ఈ యొక్క శ్రీకృష్ణుని పట్ల పూర్తిగా వ్యతిరేకం కలిగి ఉన్నాడు. మరి రుక్మిణి కృష్ణునిపై ఎంతో ప్రేమాభిమానం కలిగి ఉంది. ఒకే కుటుంబంలో ఉన్న అన్న చెల్లెలు, కానీ ఒకరు దుస్సాంగత్యం వల్ల కృష్ణుడికి వ్యతిరేకమయ్యారు, సత్సాంగత్యం వల్ల కృష్ణుడు దగ్గరయ్యారు. అంటే సాంగత్యం అంత గొప్పది అనే విషయం అక్కడ మనకు అర్థమవుతుంది. మరి రుక్మిణి చేసింది ఏంటంటే రుక్మి ఈ యొక్క జరాసంధుడు శిశుపాలుడు ఈత సాంగత్యం చేయడం ద్వారా దుష్స్వభావం కృష్ణుడి పట్ల వ్యతిరేకం కలిగి ఉన్నాడు. రుక్మిణి తన యొక్క తండ్రి అయిన తండ్రి పేరు భీష్మకుడు, ఎస్ భీష్మకుడితో కలిసి నిత్యం శ్రీకృష్ణు యొక్క దివ్యమైన లీలలను వింటూ ఉంది, కృష్ణుడు చేసిన గొప్ప గొప్ప కార్యాలను కూడా వింటూ ఉంది. ఆ కార్యాలు వినడం వల్ల ఆమెకు కృష్ణుని బట్టి అపారమైన ప్రేమ భక్తి పెంపొందుకుంది. అందులో ఆమె అనుకుంది, నేను వివాహం అంటూ చేసుకుంటే ఖచ్చితంగా కృష్ణుని చేసుకుంటాను, వేరొక చేసుకుంది. అటువంటి దృఢచిత్తాన్ని కలిగి ఉంది. అంటే మనం కూడా మన యొక్క భక్తి జీవితంలో ఎంత ఎక్కువగా కృష్ణుని గురించి వింటూ ఉంటామో, ఎంత ఎక్కువ కృష్ణ యొక్క సేవల్లో నిమగ్నం అవుతామో, ఎంత ఎక్కువ కృష్ణ నామాన్ని కీర్తన చేస్తామో, సంకీర్తన నిమగ్నం అవుతామో, ఆ విధంగా అవడం ద్వారా మనకి కృష్ణుని పట్ల అపారమైన భక్తి ప్రేమ పెంపొందించుకుంటాం. ఆ విధంగా మనం ఈ కృష్ణ చేతను స్థిరంగా ఆచరణ చేస్తాననే దృఢచిత్తం మనం కలిగి ఉంటాం. ఈ యొక్క అంటే ఎటువంటి సాంగత్యం తీసుకుంటా ఎటువంటి మనకి లాభం పొందుతుందని ఇక్కడ ఇండికేషన్. మరి నెక్స్ట్ చూసుకున్నట్టయితే కర్ణుడు, ఈ యొక్క మహాభారతంలోని కర్ణుడు దుర్యోధన సాంగత్యం తీసుకోవడం ద్వారా, కర్ణుడు స్వతహాగా చాలా మంచివాడు, మంచి సద్లక్షణం కలిగి ఉన్నాడు, కానీ దుర్యోధన సాంగత్యం తీసుకోవడం ద్వారా ఎంతో నీచమైన కార్యం చేయడానికి కూడా వెనకాలేదు. ద్రౌపది ఆ యొక్క నిండు సభలో అవమానించమని దుర్యోధనం పురుగొలిపింది కర్ణుడే. మరి అటు మంచి స్వభావం కలిగిన వ్యక్తి ఇటువంటి దుస్వభావం ఎట్లా పొందగలిగాడంటే దుష్ట వ్యక్తుల సాంగత్యం వల్ల. అందుకే మనం ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి ఎటువంటి వ్యక్తుల సాంగత్యం మనం తీసుకుంటున్నాం, ఆ సాంగత్యం వల్ల మనం ఎటువంటి స్వభావం కలిగి ఉన్నాం, మన ప్రవర్తన ఏ విధంగా ఉన్నాయి ఎప్పుడు గమనించుకుంటూ ఉండాలి. లేదంటే మనం భక్తి సేవలో ముందుకు వెళ్ళడం అనేది చాలా కష్టం అవుతుంది. మరి ప్రజలు పాపకారాలు చేసుకోవడం వల్ల వారి ఆయుష్ను పూర్తిగా తగ్గించుకుంటూ ఉన్నారు. ఇది కలికాలంలో ఉండేది ప్రత్యక్షం. ఎందుకు కలికాలంలో ప్రజలకు ఆయుష్ పూర్తిగా తగ్గిపోతుందంటే, పూర్తిగా పాపకారం చేయడం. మనిషి ఎక్కువ చాలా ఎక్కువ జీవించాడంటే 60 సంవత్సరాలు, లేదా కొంచెం అంటే 65-70 అంతే. 70 కన్నా ఎవరు ఎక్కువ జీవించలేదు. మన రికార్డ్ సేవ్ తీసుకున్నా కూడా 50-60. ఈ మధ్య చూస్తూ ఉంటే చిన్నప్పుడే చనిపోతూ ఉన్నారు. అకాల మరణాలు. ఎందుకు అకాల మరణాలు అంటే, ప్రజలు భయంకరమైన పాపకోచాలు ఆచరిస్తూ ఉన్నారు, అదే కారణం. మరి ముందు యుగాలు తీసుకున్నట్టు ఇటువంటి దుస్థితి ఉందా అంటే, ఏమీ లేదు. కృతయుగం తీసుకున్నా, ద్వాపరయుగం తీసుకున్నా, త్రేతాయుగం తీసుకున్నా, అప్పుడు ఇటువంటి అకాల మరణాలు లేవు. లేదంటే ఈ త్వరగా చనిపోవడం ఉండే జరగలేదు. అందరూ కూడా ఎంతో కాలం జీవించారు. కృతయుగం తీసుకుంటే ఒక వ్యక్తి, ప్రతి ఒక్క వ్యక్తి లక్ష సంవత్సరాలు జీవించాడు. మరి త్రేతాయుగం తీసుకున్నట్టయితే మనిషి ప్రతి ఒక్క 10,000 సంవత్సరాలు జీవించాడు. ద్వాపరయుగం తీసుకుంటే ప్రతి ఒక్క మనిషి 1,000 సంవత్సరాలు జీవించాడు. మరి కలికాలం తీసుకుంటే 100 కూడా లేదు, ఇంకా తరిగిపోయింది. అంటే ఎంత భయంకరంగా వ్యక్తి ఈ దుష్కరాలను ఆచరిస్తూ తన ఆయుష్ని తగ్గించుకున్నానని ఇక్కడ మనకి ప్రత్యక్షం తెలుస్తుంది. ఈ యొక్క ఈ పాపకారాలు ఎక్కువ చేయడం వల్ల, ఈ యొక్క ఆయుష్ పడిపోవడం వల్ల మనిషి పూర్తిగా అజ్ఞానంలో పడిపోతున్నాడు. అందువల్ల అతడు ఎటువంటి దుష్కారం చేయడానికి కూడా వెనకట్లేదు. మరి ముందుగాల్లో ఉన్న వ్యక్తులందరూ అంత గొప్ప ఆయుష్ని ఎట్లా పొందినారంటే, వాళ్ళందరూ కూడా సత్కర్మలు ఆచరించారు. ప్రతి ఒక్కరి గమ్యం భగవంతుని గురించి తెలుసుకోవడమే, భగవత్ కార్యాలు నిమగ్నం కావడమే, భగవంతుని సంబంధించిన కార్యాలు చేయడం. అందువల్ల వాళ్ళందరూ కూడా సత్కర్మలు చేశారు. అది కాబట్టి వాళ్ళ ఆయుష్ని ఎక్కువగా జీవించి ఎవరు కూడా ఇటువంటి దుర్భరమైన జీవితాన్ని అనుభవించలేదు. కానీ ప్రస్తుతం ఈ యొక్క కలికాలం ప్రభావం ఎట్లా ఉందంటే, ప్రజలు ఎంతో పాపకర్మలు ఆచరించడం ద్వారా భగవంతుని యొక్క ఆధిపత్యాన్ని అంగీకరించడం వల్ల, లేదా భగవంతుని యొక్క దివ్యమైన కార్యాలు నిమగ్నం కాకుండా ఉండడం వల్ల, నిర్లక్ష్యం చేయడం ద్వారా ప్రజలు ఇటువంటి దుష్టమైన స్వభావాలను పొందిండి వారి జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటూ ఉన్నారు. మరి సిమిలర్లీ మనం కూడా తీసుకున్నట్టయితే, ఇది సేమ్ ఇన్ కృష్ణ కాన్షియస్. మన కృష్ణ చైతన్యంలో కూడా ప్రారంభంలోని కృష్ణ చైతన్యంలోకి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎంతో ఉత్సాహంగా, చాలా ఆసక్తికరంగా తన కార్యక్రమాన్ని ఆచరిస్తూ ఉంటాడు. మనందరూ కూడా అదే అనుభవం పొందున్నాం. కానీ కాలక్రమేణా ఆ వ్యక్తి కొంతకాలం చేసిన తర్వాత అతనికి ఈ కృష్ణ చైతన్య కార్యక్రమం పట్ల విసుగు, లేదంటే నిర్లక్ష్యము, లేదంటే ఈ యొక్క అదో ముభావంగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనికి భక్షిధర్ మహారాజు వారు ఏం చెప్తున్నారంటే, రంపంతో మనం ఈ యొక్క వుడ్ని కోస్తూ ఉన్నప్పుడు, యాక్సా దాన్ని కోస్తూ ఉన్నప్పుడు, అది కోసుకుంటూ వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే, కొంత దూరం వెళ్ళిన తర్వాత రంపం అనేది తన తరక జారని తరిగిపోతుంది. ఆ వుడ్ని కట్ చేయడం జరగదు, అది అట్లే ఉండిపోతుంది. ఆ యొక్క రంపం అటు ఇటు మూవ్ చేయకుండా చాలా కష్టపడాల్సి వస్తుంది. అప్పుడు రంపను మనం ఎంత తిప్పినా కూడా, ఎంత చూసినా కూడా ఆ రంపం తలకు ఉంటే జారిపోయింది కాబట్టి వుడ్ కట్ కాదు, నీకు మటుకు పని పెరుగుతూ ఉంటుంది. చెమటంతా వస్తూ ఉంటుంది, కానీ 1 ఇంచు కూడా కింద కదా ఆ రంపం యొక్క వుడ్ కట్ చేయడం అంది. దాన్ని మనం బుద్ధి ఉన్నవాడు ఏం చేస్తాడు, రంపాన్ని బయట తీసి దీని తర్వాత జారిపోయిందని దాన్ని మళ్ళా షార్ప్ చేసి మళ్ళీ దాన్ని కట్ చేయడం మొదలు పెట్టినట్టే సులభంగా దాన్ని కట్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే మన యొక్క కృష్ణ చైతన్య మార్గంలో కూడా కొన్ని సమయాల్లో మనలో విసుగు, నిరుత్సాహము, లేదా ముభావంగా ఉండడం జరిగిందంటే, మన మనసు తప్పుదారి పట్టిందని అర్థం. తప్పుదారిని పట్టిన మన మనసుని తిరిగి మన యొక్క కృష్ణ చైతన్య మార్గం తెచ్చుకోవడం కోసం మనం ఏం చేయాలంటే, శాస్త్రాలు మనం బాగా అధ్యయనం చేయాలి, తర్వాత కృష్ణ కథను బాగా చర్చించాలి, సంకీర్తనలు బాగా నిమగ్నం కావాలి, భగవంతు నామాన్ని మనం జపం చేయాలి. ఇవి మన మనసుకి షార్ప్ చేసే సాధనాలు. ఈ వీటి ద్వారా మనం ఎప్పుడైతే మనం షార్ప్ చేస్తామో, అప్పుడు ఈ కలికాలంలో ఉండే ఈ మాయా అనే ఈ పెద్ద వుడ్ని పట్టను కట్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళగలుగుతుంది, అంటే ఎదుర్కొని ముందుకెళ్ళగలుగుతాం అని ప్రసిద్ధ మహారాజు వారు ఇక్కడ చెప్తా ఉన్నారు. అందులో మన యొక్క కృష్ణ చైతన్య ఆచరణ కార్యక్రమంలో ఎప్పుడు కూడా ఈ ఎప్పుడైతే మన మనసు భావం ఉన్నా, కలిసి చెందినా, లేదంటే నిరుత్సాహం పొందిన వాడినే వెంటనే మనం ఈ యొక్క పనిముట్లైన ఈ యొక్క సంకీర్తన, జపము, కృష్ణ కథని, ఈ యొక్క శాస్త్రాలను అధ్యయనాన్ని మనం బాగా ఆచరించి మన మనసును షార్ప్ చేసుకోవాలి. ఆ విధంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం అని చెప్తుంది. అయితే మనం అనుకోవచ్చు, ఎప్పుడో మన మనసు ఎప్పుడైనా కలతపడినప్పుడు, లేదంటే విసుగు చెందినప్పుడు దీన్ని షార్ప్ చేసుకుందాం, మిగతాటప్పుడు చేయకూడదు అనుకోకూడదు. దీన్ని ఎప్పుడు కంటిన్యూస్ చేస్తుండాలి, ప్రాసెస్ అంతా కంటిన్యూ జరగాలి, అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అంతేగాని ఒకసారి చేసాను చాలులే, నేను ఆల్రెడీ 15 సంవత్సరాలు ఉన్నాను కదా, ఈ 10 సంవత్సరాలు సరిపోతుంది, ఇంకా 5 సంవత్సరాలు అవసరం లేదనుకుంటే నెక్స్ట్ ఇయర్లో కనబడతాం. అది ఉందరా, అట్లా చేయకూడదు. ఎప్పుడు కూడా కంటిన్యూగా దీన్ని ఈయన ఈ యొక్క సాధన కార్యక్రమాన్ని ఆచరిస్తూ ఉండాలి. ఎంత తీవ్రతగా మనం ఈ సాధన కార్యక్రమం తీసుకుంటామో అంతగా మనం ఈ కృష్ణచేతన కార్యక్రమంలో భవిష్యత్తులో మనం మంచి ఆలోచనతో ముందుకెళ్తాం. అది ఈ యొక్క శ్లోకంలోని ఈ దుష్స్వభావము లేదా చెడ్డ బుద్ధి అనేది ఇక్కడ శతధ్వనుడు లేదా ఈ యొక్క అక్రూరుడు లేదా కృతధర్ములు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడున్న మన సమాజంలో కూడా ప్రతి వ్యక్తి కూడా మంచి లక్షణాలు చెడు లక్షణాలు రెండు కలిగి ఉన్నాడు. కానీ మంచి యొక్క కర్మలు లేదా సత్కర్మలు ఆచరించకపోవడం వల్ల మనం ఈ చెడు స్వభావాన్ని మనం ఫోకస్ చేస్తూ ఉన్నాం, చేస్తా ఆచరణ పెడతా ఉన్నాం. కానీ మంచి కార్యక్రమం ఎప్పుడైతే చేయడం మొదలు పెడతాం అప్పుడు ఈ చెడు స్వభావాలు అనేవి పూర్తిగా తరిగిపోతూ ఉంటాయి. దాన్ని మనం కేవలం కృష్ణ చేతన ద్వారా మనం పొందగలుగుతాం. అటువంటి లాభాన్ని పొందిన వ్యక్తులు శాస్త్రాలు చాలా మంది ఉన్నారు. మనం ఈ కృష్ణ చేతన ఉద్యమ కార్యక్రమాన్ని లేదంటే పద్ధతుల్ని తీవ్రతగా తీసుకుని ఎన్నో దుష్కార్యాలు దుర్గుణాలు కలిగిన వ్యక్తులే మంచి వ్యక్తులుగా మారిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాల్మీకి తీసుకున్నా, మృగారు తీసుకున్నా, జగన్మాత తీసుకున్నా, వాళ్ళంతా కూడా గతకాలంలో ఎంతో భయంకరులు. కానీ కృష్ణ చైతన్యం స్థిరంగా తీసుకుని దాన్ని సక్రమంగా ఆచరించడం ద్వారా వారి భావ జీవితంలో ఎంతో అద్భుతమైన మంచి భక్తులుగా తయారుపడ్డారు. ఇది మనందరూ ప్రత్యక్ష ఉదాహరణ. ఇందువే మన యొక్క కలికాలంలో కూడా ఇప్పుడు కూడా మనం కూడా అదే శాస్త్ర ఆచరణ మనం తీసుకుని అదే తీవ్రతతోనే మనం స్థిరనిచ్చితో ఈ కృష్ణ చైతన్యం ఆచరించినప్పుడు మనలో ఉన్న ఈ దుర్గుణాలు కూడా పూర్తిగా నిర్మించబడి మనం ప్యూర్ అంటే ఇక్కడ ప్యూర్ గుడ్నెస్ అని ముందు మనం చర్చించాం. ఆ ప్యూర్ గుడ్నెస్ మనం రాబడతాం. అప్పుడు ఇగ్నోరెన్స్ నుంచి మనం ప్యూర్ గుడ్నెస్ రాబడతాం అని ఇక్కడ తెలుస్తుంది. అందులో సాధన కార్యక్రమం పట్ల అంత తీవ్రత కలిగి ఉండాలి. ఎందుకంటే మనసు ఎప్పుడు కూడా ఇంద్రియతృప్త కార్యక్రమం పట్ల పూర్తిగా మనం ప్రోత్సహిస్తుంటుంది, నమ్మకం చేస్తుంటుంది. అటువంటి మనసుని తిన్నగా పెట్టాలంటే దానికి గట్టి సాధన అవసరం, లేదంటే మన మనసుని నిగ్రహించడం కష్టం. జస్ట్ లైక్ మనం ఎన్నిసార్లు విని ఉంటాం, కుక్కతోక వంకర అంటూ ఉంటాం కదా. కుక్కతోక ఎన్ని పెట్టినా కూడా అది వంకరే. అలా మనసు ఎప్పుడు కూడా ఎంత మనం ట్రైన్ చేసినప్పటికీ అది అటు వెళ్ళు ఎంజాయ్ చేయి అని మనం ప్రోత్సాహం చేస్తుంటుంది. అటువంటిది ఈ యొక్క మనసు. దాన్ని కంట్రోల్ చేయాలంటే దానికి స్థిరమైన సాధన కావాలని ఇక్కడ తెలుస్తుంది. దీనికి చిన్న ఉదాహరణపరమైన ఒక చిన్న కథ తీసుకున్నట్టయితే, శ్రీకృష్ణదేవరాయల సమయంలోనే తన ఆస్థాన మండలికి వచ్చిన తర్వాత ఆయన ముందు రోజు రాత్రే ఒక శాస్త్ర పఠనం చేస్తూ ఈ మనసు చాలా కఠినమైంది, దీన్ని సక్రమంగా చేయడం కష్టం. అక్కడ ఆయన ఆ వివరణలో ఈ మనసు కుక్కతోక వంటిది, ఎంత చేసినా కూడా మన అది వంగుతూ ఉంటుంది అని. అయితే అతనికి సందేహం వచ్చింది, అంటే ఈ మనసును మనం సక్రమంగా చేయలేమా అని అతనికి సందేహం వచ్చింది. మర్నాడు దర్బార్కి వచ్చిన తర్వాత రాజస్థాన్లోకి వచ్చి తనకున్న అష్టదిగ్గజాలని శ్రీకృష్ణదేవరాయల దగ్గరున్న అద్భుతమైన తెలివైన తెనాలి రామలింగుడు ఆయన కూడా ఉన్నాడు పిలిచి, నాకు ఈ రాత్రి ఈ యొక్క శాస్త్రాధ్యయనం చేసినప్పుడు ఇటువంటి సందేహం వచ్చింది, దీని ఎట్లా అని అడిగాడు. అప్పుడు అందరూ అన్నారు, నిజమే రాజా, కుక్కతో చాలా కష్టం, దాన్ని చేయడం కష్టం అన్నారు. అయితే తెనాలి రంగులవైపు రామలింగం చూశాడు, శ్రీకృష్ణదేవరాయలు చూశాడు. ఏమి రామలింగ, ఏం విషయం? లేదు రాజా, నా విషయంలో మటుకు కుక్కతోకను తినగ చేయొచ్చు అని చెప్పాడు. అయితే రామలింగుడు ఎప్పుడు ఇది అన్నమాట అన్నాడో అష్టగతిగా కోపొచ్చింది. రామలింగం చేస్తే మేం చేయలేమా, మేమే చేస్తాం అన్నారు. అని చెప్పేసరికి ఈ మిగతా వాళ్ళందరూ కూడా అంత ఎస్ అందరూ చేయొచ్చు అని కొంతమంది చెప్పారు. కొంతమంది వీలు కాదు, అంత కాదులే అని కొంతమంది నిరుత్సాహంగా వెళ్ళిపోయారు. అప్పుడు శ్రీకృష్ణదేవ్ అయితే మీకు ఒక 3 నెలలు సమయం ఇస్తాను, ఎవరైతే కుక్కతోకను స్ట్రైక్గా చేస్తారో వారికి నేను నా నుంచి అద్భుతమైన బహుమానం వస్తుంది, ఎవరైతే సరిగ్గా చేయరో వారు తలక తీస్తాను చెప్పాడు. చెప్పేసరికి ముందు సరసైన బాణం ఉంది, ఒక్కొక్క మంచి విలువైన వస్తువులు లేదని తలక తీస్తాను. సరే పెద్ద రాజుగా రాజ్ఞ, రాజు తలుచుకుంటే దెబ్బలు కదవేమని సామెత ఉంది కదా, ఆయన తలుచుకుంటే దెబ్బలు వేయగలడు, బహుమానం ఇవ్వగలడు. అందులో సరే అని అందరూ కూడా సంసిద్ధయ్యారు. ఒక అసదిగదిలో ఒక వ్యక్తి తన దగ్గర పెంపుకొక్కడికి మంచి బాగా తోక షార్ప్గా చేసి దాన్ని ఒక గొట్టంలో పెట్టాడు. గొట్టలు పెట్టి అట్లా ఉంచినట్టయితే 3 నెలల తర్వాత అది స్టార్ట్ అయిపోతుంది అనుకుంటాను. ఇంకో వ్యక్తి ఏం చేశాడంటే తన దగ్గర కుక్కకి కర్ర పెట్టి దాడేసి బాగా కట్టాడు. ఇంకో వ్యక్తి ఏం చేశాడంటే కుక్కతోకి లైక్ గమ్మది బాగా రాసి స్ట్రైట్గా చేశాడు, ఎండల్ పెట్టేసేది అది స్ట్రైట్గా ఉండిపోతుంది. ఆ విధంగా రకరకాలుగా వాళ్ళ ప్రయోగాలు ఆచరించారు. తెనాలి బాగా ఆలోచించాడు, ఏంటబ్బా ఎట్లా చేస్తాం కుక్కతోక, మనం ఏం చేసినా కూడా ఇది అవుతుంది. ఓ రోజు అతను బాగా ఆలోచించి సరే అని చెప్పి ఒక పెంపుడు తన దగ్గర పెంపుడు కుక్కను తీసుకొచ్చి దాన్ని బాగా స్నానం చేయించి ఏ రోజైతే తను ఈ పరీక్ష ప్రారంభించాడో ఆ రోజున దానికి భోజనం తగ్గిస్తూ వచ్చాడు. అంటే ఫుడ్ ఐటమ్ తగ్గిస్తూ 3 నెలల సరికి మంచి బొద్దుగాని కుక్క హంబుల్ అయిపోయాడు, వెరీ హంబుల్. అట్లా చేసి పెట్టేశాడు. ఇంకా అది లేచి నిలబడమే కష్టముంది, కూర్చుంటే కూర్చుంటే లే అంటే నిలబడుతుంది, అట్లా తయారైంది. వీళ్ళ దగ్గర కుక్కలేమో ఈ తాడు కట్టినవి లేదా గొట్టంలో పెట్టినవి లేదా ఇవన్నీ కూడా మంచి బలిష్టంగా ఉన్నాయి, అందరం కూడా ఎస్ మేమే కలుస్తామని. 3 నెలల సమయం పూర్తయిపోయింది, కుక్కలను తీసుకొచ్చారు. అప్పుడు నీరు ఓపెన్ చేయండి, అతను ఈ యొక్క బాధ దగ్గర కండు ఓపెన్ చేశారు, కుక్కను ఓపెన్ చేశారు, గొట్టం తీయగానే 5 లీటర్లు వచ్చేసింది, వేస్ట్ పగ బాగున్నారు. నెక్స్ట్ ఇంకోడు ఈ కుక్కరే తాడు కట్టాడు, కర్ర పెట్టి కర్ర ఇప్పాడు, యాజ్ ఇట్ ఈజ్, అరే వేస్ట్ పక్క బాగున్నారు. ఇంకో నెక్స్ట్ ఉండేది ఈ యొక్క తాడు, ఈ యొక్క తొక్కి గమ్మ తెచ్చి మంచి ఫైట్కి పెట్టాడు, ఆ గమ్మది క్లీన్ చేశాడు, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ థింగ్. అందరూ నిరుత్సాహపడిపోయారు. ఇంక చివరిగా రామలింగం వచ్చారు. ఏం రామలింగ నీ సంగతి తిన్నాను అని చెప్పేసరికి తప్పదు గురు వేరే చురుకుని అని చెప్పారు. ఇలా క్లాత్ ఓపెన్ చేస్తే కుక్క బొద్దుగా ఇట్లా కూర్చోంది, కూర్చుంటే తోక కూడా స్ట్రైట్గా ఉంది ఇట్లా కిందకి, అంటే ఇట్లా కింద ఇలా వాలిపోయింది. చూసరికి చూశారు రాజా నా కుక్క తోక స్ట్రైట్గా ఉంది అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు, అది ఎట్లా సాధ్యం కాను, అది ఎంత నువ్వన్నా కూడా అట్లే ఉంది స్ట్రైట్గా ఉంది. అప్పుడు చూసి హే నీకు ఎట్లా సాధ్యమైంది అన్నాడు. ఏమి లేదు గురుగారి అన్న రాజా, నా యొక్క కుక్కకి ఎటువంటి ఆహారం లేకుండా దాన్ని జీవించడం కోసం ఎంత ఆహారం కావాలో అంతే పెట్టు దాన్ని స్ట్రైట్ చేశాను. ఆ విధంగా తన శరీరాల్లో అవయాన్ని అది కడపలేనంతగా తయారు చేసి అట్లా పెట్టాను, అందులో కుక్క సైడ్గా ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఫుడ్లు భోజనం పెట్టి దాన్ని బలిష్టం చేసి దాని శక్తిని అలానే తిరిగి అదే విధంగా తయారైంది. అదే విషయం అని చెప్పారు. అప్పుడు రాజు నువ్వు ఒక విధంగా అయితే మంచి పని చేసావు, కానీ ఆ కుక్క ఎటువంటి ఆహారం లేకుండా చనిపెట్టి చేసావు కదా అని. లేదే నేను చంపలేదే, దాని జీవితానికి ఎంత ఆహారం కావాలో అంత పెట్టాను, అది జీవిస్తుంది కానీ తన శరీరంలో ఉండే ఎటువయాన్ని కూడా స్వతహాగా ఉపయోగించలేదని చేశాను, అదే పని ఇంకేమదు. అప్పుడు రామలింగుడు ఏం చెప్పాడంటే రాజుతోనే, రాజా అదేవిధంగా ఈ మనసు కూడా మనం నిగ్రహించాలంటే కంట్రోల్ చేయాలంటే మనం మన శరీరానికి ఎంత ఆహారం కావాలని చూసుకుని అంతే ఆహారం పెట్టినట్టయితే మన ఇంద్రియాలు మన నుంచి దూరం కావు, స్ట్రైట్గా ఉంటాయి. అలా కాకుండా మన ఇంద్రియాలు ఎక్కువగా మనం పొడలో పెట్టినట్టయితే ఆహారం అధికంగా తీసుకున్నట్టయితే మనం ఈ శక్తి ద్వారా ఈ శక్తిని మనం ఎక్కడైతే ఉపయోగించాలి, అయితే శ్రమలను ఉపయోగించాలి లేదా ఇంద్రియతృప్తులను ఉపయోగించాలి. అందులో మనిషి బుద్ధి కలిగి ఉండి తన యొక్క ఇంద్రియాలను అదువులు పెట్టుకోవాలంటే ఎంత ఆహారం కావాలో అంత తీసుకుంటూ సక్రమ కృష్ణ సేవలో నిమగ్నం చేసుకున్నట్టయితే మనసు మనం అదుపులో పెట్టగలుగుతాం అని చెప్పారు. ఎప్పుడైతే చెప్పాడో రాములకు చూపించిన ఆ తెలివి, అదే సమయంలో ప్రత్యక్షంగా చూపించిన ఆ యొక్క ఈ ప్రయోగానికి శ్రీకృష్ణ దేవుడు ఎంతో సంతోషించి తనకి అధికమైన ధనాన్ని బహుమతికి ఇచ్చాడు. అందులో ఈ యొక్క కథ నుంచి కానీ లేదంటే ఈ యొక్క సారాంశం నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనలో ఉన్న ఈ దుర్లక్షణాలు లేదా చెడ్డ స్వభావాలు అనేవి సదా కలిగి ఉన్న మనం ఈ కృష్ణ ఇచ్చిన కార్యక్రమాన్ని ఎప్పుడైతే మనం స్థిరంగా ఆచరిస్తూ ముందుకు వెళ్ళినట్టయితే ఈ యొక్క పద్ధతిని మనసును నిగ్రహించే కార్యక్రమాలు ఎప్పుడైతే వెళ్తూ ఉంటామో ఆ విధంగా మనం హృదయ పవిత్ర కన్నా మనసు స్థిరంగా కృష్ణ మీద ఆచరి భక్తిలో సేవలో నిమగ్నం కావడం అనేది జరుగుతూ మనం కొంతకాలానికి కృష్ణ పట్ల సహజంగా కృష్ణ ప్రేమని పొందగలుగుతామని ప్రత్యక్షంగా నిజమంది. ఇది మన పూర్వ ఆచార్యులు ఎంతమంది ఆ విజయాన్ని సాధించారు, దగ్గరలోనే ఎంతమంది భక్తులు కూడా మనకు కనిపిస్తున్నారు. అందరూ మనం ఈ పద్ధతిని అదే విధంగా తీసుకుని వెళ్తూ ఈ కృష్ణత కార్యక్రమాన్ని బట్టి మనం ఎంతో స్థిరమంత కలిగి ఉండాలని దీనిలో ముఖ్య ఉద్దేశం అంశం. దీనిలో మీకు ఏమైనా సందేహం ఉంటే అడగచ్చు. జయ శ్రీ రాధాగోవిందం భగవానికి, శిల ప్రభుపాదకి గౌర ప్రేమనంది.